நமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
క్రిందటి వారం 1వ అధ్యాయంలో 4వ ఖండం పూర్తి చేశాం. ఈరోజు 5వ ఖండానికి 6వ ఖండానికి సారాంశం లేక సందేశం, 5-6 ఖండాలలో ఏం చెప్పబడింది అనే విషయాన్ని తెలుసుకుంటాం. ముందుగా 5వ ఖండం 1వ అధ్యాయంలో సప్తాన్న బ్రాహ్మణం అని పిలువబడుతుంది. 5వ ఖండాన్ని సప్తాన్న బ్రాహ్మణం అంటారు. ఇక్కడ అన్నం అంటే మనం భుజించే అన్నం కాదు, ఏ పదార్థం మనం అనుభవించినా కూడా కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, ఈ జ్ఞాన ఇంద్రియాల ద్వారా ఏది అనుభవించినా కూడా అన్నం అని పిలువబడుతుంది. అంటే మనం అనుభవించే పదార్థం ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. భోగ్య పదార్థము అన్నము అని పేరు. నేను భోక్తనైతే నేను శబ్దాలు వింటే శబ్దం నా చెవులకు అన్నం అవుతుంది. కళ్ళు రూపాన్ని చూస్తే ఆ కళ్ళకి ఆ రూప వస్తువులన్నీ కూడా అన్నం అవుతాయి. అనుభవిస్తున్నాం కదా రూపాలని, కనుక రూపాలన్నీ కూడా అన్నం అని పిలువబడతాయి. శబ్దాలన్నీ కూడా అన్నమే. మనం వాసన చూసేవన్నీ కూడా వాసన ఒక అనుభవం కదా, కనుక అనుభవించేవన్నీ అన్నమే. కనుక ఆ వాసన చూసే పదార్థాలన్నీ కూడా అన్నమే. అదేవిధంగా స్పర్శ ద్వారా చల్లదనం, వేడి, మెత్తన, గట్టిగా ఉండటం, కఠినం ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాం. కనుక అది కూడా అన్నమే చర్మానికి. 5 జ్ఞాన ఇంద్రియాలు, 5 రకాలుగా మనం పదార్థాలని, బయట పదార్థాలని అనుభవిస్తున్నాం. శబ్ద స్పర్శ రూప రస గంధ. కనుక శబ్దాలన్నీ అన్నమే, రూపాలన్నీ అన్నమే మనం అనుభవించేటప్పుడు. ఇటువంటివి 7 రకాలు ఉన్నాయి అని చెప్పి ఈ యొక్క బ్రాహ్మణంలో చెప్పబడుతోంది. అవి ఏమేమిటి అని చెప్పి వివరంగా చెప్తున్నా. దేవతలకి అన్నం ఏదని, పశువులకు అన్నం ఏమని, మనుషులకి అదే ప్రజాపతి ఇలా సృష్టించాడు సప్తాన్నాలను అని చెప్పి చెప్పబడుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనకి దీని యొక్క సందేశం ఏమిటి బ్రాహ్మణం అంతా అని మనం ఆలోచిస్తే, ఈ భోగ్య ప్రపంచం అనేటువంటిది ఎందుకు సృష్టి చేశాడు భగవంతుడు అనేది అందరికీ మనసులో కలిగే ప్రశ్న. ఇన్ని కష్టాలతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ శరీరాన్ని అసలు ఎందుకు సృష్టి చేయాలి ఆయన, ఆయనకి వేరే పని లేదా అని మనం ప్రశ్నిస్తుంటాం కష్టాలు వచ్చినప్పుడు. ఈ ప్రశ్నకి సమాధానం మనం ఈ బ్రాహ్మణం ద్వారా అర్థం చేసుకోవాలి. భగవంతుడు సృష్టి చేశాడు అని మనం వింటున్నాం. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సృష్టి చేశాడు, భగవంతుడే ఈ సృష్టికి కారణం, భగవంతుడే ఈ సృష్టిగా మారాడు, కనుక ప్రపంచమంతా కూడా, ఈ జగత్తంతా కూడా భగవంతుడే అని తెలుసుకున్నాం, విన్నాం. ప్రపంచమంతా భగవంతుడే అయితే, సృష్టి అయితే అప్పుడు భగవంతుడినే తింటున్నామా మనం, భగవంతుడినే అనుభవిస్తున్నామా అంటే ఉన్నది ఆయనే. నిజంగా అనుభవించేవాడు, అనుభవింపబడేది అన్నీ కూడా ఆయనే. ఈ విషయాలన్నీ మనకు అర్థం కావాలి అంటే ఇంకా చాలా చాలా వినాలి మనం శాస్త్రం. అంతవరకు మనకు ఇప్పుడు శాస్త్రం మొదటి మెట్టుగా చెప్పేది ఏమిటంటే భగవంతుడు సృష్టి చేశాడు. ఈ సృష్టికి భగవంతుడు కారణమా, భగవంతుడు చేసిన జీవులు కారణమా అంటే మనల్ని మనం దేవుడు సృష్టించాడు, మనల్ని జీవాత్మలని జీవులనందరినీ దేవుడు సృష్టించాడు అని అంటాం మనం. అది రైటో కాదో మనకు తెలియదు, ఏదో పెద్ద తెలిసినట్లుగా చెప్తాం. ఎంత కన్ఫర్మ్గా చెప్తామంటే ఇంక అందులో సందేహమే లేదు మాకు, ఆయనే సృష్టి చేశాడు మమ్మల్ని అందరిని అని ఖండిగా చెప్పేస్తాం. బట్ శాస్త్రం ఏమంటోంది, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శాస్త్రం భగవంతుడే మాట్లాడుతున్నట్లే కదా. కనుక భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను సృష్టి చేయలేదు అంటున్నాడు. నేను సృష్టి చేయలేదు అదేమిటయ్యా, నువ్వు సృష్టి చేయకపోతే నేనా సృష్టి చేశాను అని మనం అడిగితే, నువ్వు అడిగావు నేను ఈ సృష్టి చేశాను అన్నాడు ఆయన. నేనెప్పుడు అడిగాను, నేను అడగనే లేదే, నువ్వు అడిగినట్లుగా నీకు గుర్తులేదు అంటాడు ఆయన. అదేమిటి, కాస్త వివరంగా చెప్పండి, అసలు నేను కారణం ఏమిటి ఈ సృష్టికి అంటే, భగవంతుడు ఎప్పటికీ ఎన్నటికీ జీవరాశుల్ని సృష్టి చెయ్యలేడు. కారణం ఏమిటంటే జీవులు అనాదిగా ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాయి. జీవుల్ని భగవంతుడు సృష్టి చెయ్యని అవసరం లేదు. జీవులు అందరూ ఎప్పుడు ఉండే ఉన్నారు. అనాది అంటే ఏమిటి అర్థం, మొదటి సృష్టి మొదటి నుంచి ఉంటూనే ఉన్నారు. మరి ఇంకేమిటంటే ఆయన చేసే నిర్వాకం ఏమిటి, మరి సృష్టి చేశాడు సృష్టికర్త అని అంటారు కదా అంటే, అవును అంటాం సృష్టికర్తని. ఆయన స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని సృష్టి చేశాడు. భగవంతుడు ఏం సృష్టి చేశాడు మనకు, ఈ యొక్క స్థూల శరీరాన్ని, ఈ మనస్సు అంతఃకరణం అనే సూక్ష్మ శరీరాన్ని, రెండింటిని సృష్టి చేశాడు. ఈ రెండు మాత్రమే ఆయన సృష్టి చేసింది. ఇప్పుడు భగవంతుడు అనాది, ఆయన మొదటి నుంచి ఉన్నాడు, ఆయన ఎప్పుడు పుట్టలేదు, ఆయనకు పుట్టవలసిన అవసరం లేదు, ఆయన ఎప్పుడూ ఉన్నాడు. అది ఒప్పుకుంటాం కదా. ముఖ్యంగా భగవంతుడు జన్మ లేదు కనుక ఆయన అనాది. ఏమేమిటి అనాది అంటే, భగవంతుడు అనాది, జీవుడు కూడా అనాది, మొదలు లేదు. ఫలానప్పుడు జీవుడు పుట్టాడు భగవంతుడు పుట్టాడనేది లేదు. భగవంతుడు ఎంత అనాదో జీవుడు కూడా అంత అనాది. అనాది అంటే మొదలు లేనటువంటి, ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. మరి ఈ రెండు స్థూల సూక్ష్మ శరీరాలని ఆయన సృష్టి చేశాడంటే, మరి మనకు మూడో శరీరం ఒకటి ఉన్నది కదా, కారణ శరీరం, దాన్ని సృష్టి చేయలేదా అంటే అది అనాది. కారణ శరీరం కూడా అనాది, దానికి మొదలు లేదు. భగవంతుడు అనాది, జీవుడు అనాది, మన కారణ శరీరం కూడా అనాది. ఈ స్థూల సూక్ష్మ శరీరాలు భగవంతుడి ద్వారా సృష్టి చేయబడినాయి. ఈ కారణ శరీరం కోసం, ఈ కారణ శరీరం చైతన్యం ప్లస్ కారణ శరీరం కలిపి జీవ. చైతన్యము అనాది, ఆత్మ చైతన్యం అనాది, మొదలు లేదు దానికి, ఎప్పుడూ ఉంటుంది. కారణ శరీరము అనాది, ఈ రెండు కలిసినప్పుడు ఏర్పడేది జీవ అనాది. జీవుడని పేరు ఎప్పుడు వస్తుందంటే, కారణ శరీరం ప్లస్ చైతన్యం కలిస్తే జీవ. జీవుడు అనాది. ఎందుకండి జీవుడు అనాది అంటున్నారంటే, కారణ శరీరం అనాది కనుక, చైతన్యం అనాది కనుక, చైతన్యం కారణ శరీరం రెండు కలిసినప్పుడు జీవుడు అనాది అవుతాడు. కనుక ఆయన కూడా అనాది. జీవుడు అనాది, కారణ శరీరం అనాది, చైతన్యం అనాది. అనాది అంటే మొదలు లేదు అని అర్థం చెప్పాను. మరి ఈ జీవులకి ఈ కారణ శరీరంతో కలిసినటువంటి, చైతన్యంతో కలిసినటువంటి ఈ యొక్క జీవుడికి స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు దేవుడు అని అంటే, మనం కర్మలు చేయడం వలన, ఆ కర్మలు అనుభవించడం కోసం. మనం చేసిన కర్మలు రెండు రకాలు, పుణ్యకర్మలు పాపకర్మలు. మంచి కర్మలు చేస్తాం, పాపకర్మలు చేస్తాం. ఈ చేసిన కర్మను అనుభవించాలి కదా. ఒక విత్తనం నాటితే మొలిచి పండు ఇస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా మన కర్మ అనే విత్తనాన్ని నాటితే మనం అది కూడా సుఖ దుఃఖ ఫలాలను ఇస్తుంది. సుఖమనే ఫలం, దుఃఖమనే ఫలం. పుణ్యమైన కర్మను మంచి కర్మలు చేస్తే సుఖమనే ఫలాన్ని అనుభవిస్తాం, పాపకర్మలు చేస్తే దుఃఖమనే ఫలాన్ని అనుభవిస్తాం. కనుక జీవుడు అనాది కనుక కర్మలు అనాదిగా చేస్తూనే ఉన్నాడు జీవుడు, మొదలు లేదు. అనాదిగా కర్మలు చేస్తూ ఉండడం వల్ల ఆ కర్మలకి సుఖ దుఃఖాలు ఇవ్వాలి కనుక, పుణ్యపాపాలు ఉన్నాయి కనుక సుఖదుఖం ఇవ్వడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు? స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని ఇస్తాడు. ఈ స్థూల శరీరం ద్వారా కంటి నొప్పి, పన్ను నొప్పి, తలనొప్పి, పొట్ట నొప్పి, కాలు నొప్పి ఎందుకండి అంటే నువ్వు కర్మ చేశావు కనుక అది అనుభవించాలి. ఇందులో మరి సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా, అప్పుడప్పుడు నువ్వు కూడా మంచి చేశావు ఎప్పుడో, అందుకని పుణ్య సుఖాన్ని కూడా అనుభవిస్తావు ఈ శరీరంలో. ఉదాహరణకి మనం ఇది అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ. మేస్త్రి ఉన్నాడు, ఇల్లు కట్టేవాడు. మేస్త్రి ఇల్లు తన కోసం కడతాడా యజమాని కోసం కడతాడా? యజమాని కోసం కడతాడు. ఇల్లు ఎట్లా కావాలి, ఏ విధంగా కావాలి అని చెప్పి మనం బ్లూ ప్రింట్ ఇస్తాం. వాడి ఇష్టం వచ్చినట్టు కట్టాడు ఇల్లు. నాకు ఎక్కడ వాకిలి పెట్టాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎటువైపు వంటగది రావాలి, ఎటువైపు బావి నీళ్లు రావాలి, పైపు పెట్టాలి అని చెప్పి మనమే కదా ప్లాన్ వేసి ఇస్తాం, బ్లూ ప్రింట్. నాకు ఈ విధంగా ఉండాలి ఇల్లు, నా అభిరుచి ప్రకారం నేను బ్లూ ప్రింట్ ఇస్తాను వాళ్ళకి, మేస్త్రికి ఇస్తే మనకు ఇష్టమైనట్లుగా ఆయన ఇల్లు కడతాడు. కట్టిన తర్వాత గృహప్రవేశం చేసేది మేస్త్రి చేస్తాడా, బ్లూ ప్రింట్ ఇచ్చిన వాడు చేస్తాడా? ఈ ప్లాన్ ఇచ్చిన వాడే, కట్టుకున్న వాడే యజమాని, గృహప్రవేశం చేస్తాడు. మేస్త్రి లేకపోతే ఇల్లు రాదు. ఇల్లు కట్టిన తర్వాత యజమాని గృహంలో ప్రవేశించాలి. గృహంలో ప్రవేశించిన తర్వాత కష్టాలు సుఖాలు అనుభవిస్తాడు ఇంటి వలన. ఆ ఇంటి వలన సుఖము ఉంటుంది, కష్టము ఉంటుంది. కారణం ఏమిటి? ఇప్పుడు ఆ ఇల్లు కట్టడానికి మేస్త్రి కారణమా, నేను కారణమా? నేనే కారణం. ఆ ఇంటిలో ఉన్నటువంటి కష్ట సుఖాలు అనుభవించడానికి కారణం మేస్త్రియా, నేనా? నేనే. ఎందుకంటే నేనే అడిగాను, ఇక్కడ పెట్టు ఈ స్విచ్, అక్కడ పెట్టు, అది ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టను, నేనే అడిగాను. అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఇట్లా ఉంది, అది ఇట్లా ఉంది అంటే మేస్త్రి అంటాడు, నువ్వే కదమ్మా అడిగావు, నేనేం చేస్తానంటాడు. నీకు ఇష్టమైనట్లాగానే కదా నేను కట్టాను, నువ్వు ప్లాన్ ఇచ్చావు, ప్లాన్ ప్రకారం కట్టానంటాడు. కనుక మేస్త్రికి ఏం సంబంధం లేదు, ఆయన కన్స్ట్రక్ట్ చేయడం వరకే. ప్లాన్ అంతా ఎవరిదంటే మన ప్లాన్. అదేవిధంగా ఈ శరీరం అనే ఇంటికి ప్లాన్ ఇచ్చింది మనం, కర్మ అనేటటువంటి డిజైన్ ఇచ్చాం మనం. కర్మ చేసి ఈ కర్మ ప్రకారం ఆయనకి ఇచ్చాం. ఇస్తే ఆ కర్మ చూసి డిజైన్ చూస్తాడు ఆయన, ఏ ఏ కర్మలు చేశాడు వీడు. ఆ కర్మ అనేది ఆయనకి ఇస్తే బ్లూ ప్రింట్ అన్నమాట. చూసి ఈ కర్మల ప్రకారం ఈ జీవుడు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించాలంటే ఎటువంటి శరీరం అయితే అనువుగా ఉంటుంది అని ఆయన ఆలోచించి కంప్యూటర్లోకి వెళ్తాడు, డిజైన్ వెళ్ళి ఆ శరీరాన్ని ఇస్తాడు. ఈ పుణ్యపాపాలకి మనుష్య శరీరం అయితే సరిగా ఉంటుందా, లేకపోతే పాము శరీరం సరిగా ఉంటుందా, లేకపోతే గేదె శరీరం సరిగా ఉంటుందా, లేకపోతే గాడిద శరీరం సరిగా ఉంటుందా? ఆ చేసిన కర్మకి తగినట్లుగా ఇవ్వాలి. మనం 30 లక్షల్లో కట్ అయ్యా ఇల్లు అండి, 30 లక్షలుగానే కడతాడు మేస్త్రి. లేదు లేదు 60 లక్షలు ఇస్తాను కట్టు అంటే 60 లక్షలు తగినట్టుగా కడతాడు. 1 కోటి రూపాయలు ఇస్తానంటే 1 కోటి రూపాయలకి తగినట్టుగా కడతాడు. మరి కర్మ కూడా అంతే. మనం ఈ విధమైన కర్మ ఇస్తే దానికి తగినట్లుగా శరీరం వస్తుంది. దానికి తగినట్లుగానే బాగా డబ్బులు ఇచ్చామనుకోండి బాగా కంఫర్టబుల్గా కడతాడు, లేదంటే కంఫర్టబుల్ లేకుండా కడతాడు. అప్పుడు మనమే కష్టపడాలి. కనుక మనం ఇచ్చిన కర్మల వలననే మనకు ఈ శరీరం ఇవ్వబడింది. ఈ జీవుడు అనాది, కారణ శరీరం అనాది, దానికి మొదలు లేదు. అనాదిగా ఉన్నటువంటి ఈ జీవుడు తన కర్మని ద్వారా ఈ శరీరాన్ని పొందుతాడు, స్థూల శరీరాన్ని సుఖ దుఃఖాలు అనుభవించడం కోసం. కనుక ఇప్పుడు మనం సుఖదుఖాలు అనుభవిస్తున్నామంటే మన కర్మ ఫలం. ఎప్పటి కర్మఫలం, ఏ ఏ జన్మలో చేసిన కర్మఫలము మనకు గుర్తు లేదు. మనం చేసామని మనకు గుర్తు లేదు, ఏదో జన్మల్లో చేసినవి కదా. కనుక నాయన, నువ్వు చేసిన కర్మలకి నువ్వే సుఖదుఖాన్ని అనుభవిస్తున్నావు. కనుక నీ యొక్క సుఖదుఖానికి నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వే బాధ్యుడివి అని చెప్పడం శాస్త్రం ఉద్దేశం. దేవుడి మీద అక్షింతలు ఇవ్వకు, ఆయన తల మీద అక్షింతలు ఇవ్వక, ఆయన కారణం, ఆయనే మన దుఃఖానికి కారణం అని చెప్పకు. ఆయనేం చేయలేదు పాపం, నువ్వు అడిగావు, నీ కర్మల ప్రకారంగా ఆయన శరీరాన్ని ఇచ్చాడు, దాని ప్రకారంగా నువ్వు అనుభవిస్తున్నావు. తెలుగులో అంటుంటారు, కష్టం వచ్చినప్పుడు అంతా నా కర్మ అంటుంటారు. కర్మ అనేది లేదు అసలు, అంతా నా కర్మ. అర్థమైందా? ఆ కోపం వలన ఆ కర్మని ఖకారం చేస్తారు, రెండో ఖ, అంతా నా కర్మ అని చెప్పి తల కొట్టుకుంటారు. కర్మ కాదు అది, కర్మ అంతా నా కర్మ అంటే ఏమిటి అర్థం? ఈ అనుభవం అంతా కూడా నేను చేసిన కర్మ ఫలం అని అర్థం. మనకి ఈ విషయం తెలియదు. అది కర్మ అనేది ఏమిటి, ఎక్కడుంది అసలు? పదమే లేదు అసలు, ఉన్నదే కోపం అన్నమాట. అంతా నా కర్మ, నా కర్మ అంటారు. కష్టాలు వచ్చినప్పుడే మళ్ళీ మంచిదైన అనుకో. కనుక ఇప్పుడు మనకు భగవంతుడు ఎందుకు సృష్టి చేశాడు అంటే, నువ్వు అడిగావు అందుకనే ఆయన ఈ సృష్టి చేశాడు. మరి సుఖదుఖాలు శరీరం ఇచ్చాడండి, ఇప్పుడు స్థూల శరీరం ఇచ్చాడు, సూక్ష్మ శరీరం ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. మరి ఇది అనుభవించడానికి వస్తువులు ఇవ్వాలి కదా, బయట ప్రపంచాన్ని ఇవ్వాలి కదా, భోగ్య ప్రపంచాన్ని ఇవ్వాలి కదా. దానికి తగినట్లుగా పిల్లల్ని కూడా ఇస్తాడు. ఈ పిల్లలు అయితే వీడికి ఈ సుఖం ఈ దుఃఖం పిల్లల ద్వారా, మనుమళ్ళ ద్వారా, ఆస్తి ద్వారా, బంధువుల ద్వారా, ఏ ఏ విషయాల ద్వారా వీడికి ఆ దుఃఖం సుఖం అనుభవించడానికి కరెక్ట్ ఉంటుందో వాళ్ళందరినీ సృష్టిస్తాడు బయట. మరి దుఃఖం సుఖం అనుభవించాలంటే ప్రపంచం కావాలి కదా, అందుకని నీకు ప్రపంచాన్ని సృష్టించాడు, భోగ్య ప్రపంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఈ సృష్టి అంతా నా కోసమే కదా. ఇప్పుడు ఆ చెట్టు ఉన్నది, పచ్చగా ఉన్నది, చూస్తున్నాం, ఆహా ఎంత పచ్చగా ఉంది, ఎంత బాగుంది అని నువ్వు ఆనందాన్ని పొందాలంటే సుఖం పుణ్య కర్మఫలం అక్కడ వస్తూ ఉండాలా లేదా? ఉండాలి. పరమానందం తింటున్నాం, ఆహా ఎంత బాగుంది పరమానందం, తీరగా ఉంది, ఆనందంగా ఉంది. మామిడి పండు తింటున్నాం, అబ్బా ఎంత రసం, రుచి రుచిగా ఉంది, తీయగా ఉంది. ఆ అనుభవం రావాలంటే ఆ అన్నం, ఆ భోగ్యాన్ని అనుభవించాలంటే ఆ పదార్థం ఉంటేనే కదా నీకు సుఖం వస్తుంది. కనుక ఆ సుఖాన్ని ఇవ్వాలంటే కరెక్ట్గా ఆయన కరస్పాండింగ్ పదార్థాన్ని తయారు చేయాలి. పండ్లు సృష్టించాలి, కాయలు సృష్టించాలి, ఆకుకూరలు సృష్టించాలి, ధాన్యం సృష్టించాలి, సినిమాలు సృష్టించాలి, కొండలు, వాగులు, కోనలు, చెట్లు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, రవన్నీ నువ్వు చూస్తే కదా అనుభవిస్తావు. కష్టమో సుఖమో, వేడిగా ఉంది, ఎండ మాడిపోతుంది, ఏమిటండి వడగాల్లాగా ఉంది, జూన్ మాసం వచ్చింది ఇంత వింటగా ఉందంటే అనుభవించాలి కదా. అందుకని ఇక్కడ ఇంత టెంపరేచర్, ఎక్కడ ఎంత టెంపరేచర్ వరకు, అక్కడ వాడికి చలి, ఆ చలి వల్ల వాడికి కష్టం, ఇక్కడ ఎండ వల్ల మనకు కష్టం. కనుక వాడికి కష్టపడాలంటే కొంతమందికి చలి వల్ల కష్టపడేవాళ్ళు, కొంతమంది ఎండ వల్ల కష్టపడేవాళ్ళు, మధ్యస్థంగా ఉన్నవాళ్ళు కొంచెం ఎండ లేదు చలి లేదు బాగుంది సుఖం అనుభవించేవాళ్ళు. కనుక ఎండ చలి కూడా కరెక్ట్గా మనకు తగినట్లుగానే ఇస్తాడు. మనం ఎక్కడ పుట్టాలి కూడా ఆయనే డిజైన్ చేస్తాడు. వీడి కర్మకి ప్రకారంగా ఫలానా చోట పుడితే కరెక్ట్గా ఉంటుంది. మేస్త్రియే అచ్చం, ఈ పైప్ ఇక్కడ పెట్టాలి, ఈ స్విచ్ ఇక్కడ పెట్టాలి, అప్పుడే కరెక్ట్గా వీళ్ళకి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలో తెలిసిపోతుంది మనకి ఇంట్లోకి వెళ్ళగానే. ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, గ్రైండర్ ఎక్కడ పెట్టాలి, టీవీ ఎక్కడ పెట్టాలి, సోఫా సెట్ ఎక్కడ వేయాలి, ఎట్లా తెలుసండి మీకు? అది చూడంగానే తెలిసిపోతుంది. ఎవరు ఇట్టు పెట్టారు? అది మేస్త్రి. మేస్త్రి ఎట్లా పెట్టాడు? నాకు ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి, నేను ఫ్యాన్ పెట్టుకోవాలి, నేను టీవీ పెట్టుకోవాలి, గ్రైండర్ పెట్టుకోవాలని చెప్పంగానే ఆయన మరి ఆలోచించాలి కదా, ఆ వస్తువులన్నీ మనం పెట్టుకోవడానికి ఆయన కరెక్ట్గా చేస్తాడు. అదేవిధంగా మనం చేసిన కర్మ ఫలాన్ని నేను ఈ ఆహార పదార్థాన్ని అనుభవించాలి ఉంటుంది మనకు, ఆయన వెంబడి సృష్టి చేస్తాడు. తర్వాత దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని నువ్వు అనుభవించాలి. అందుకని ఆయన అన్ని సృష్టి చేసి పెట్టాడు. నువ్వు కావాలని కోరుకున్నావు, కోరుకోవడం వల్ల ఆయన సృష్టి చేశాడు. దానికోసం నువ్వు ఇప్పుడు ఈ ప్రపంచాన్నంతా ఆయన సృష్టి చేయడం వలన నీ యొక్క కర్మఫలాన్ని ఆ ప్రపంచం ద్వారా సుఖదుఖ రూపేణ అనుభవిస్తున్నావు. కనుక ఈ ప్రపంచాన్ని సృష్టి చేసింది ఇప్పుడు దేవుడా మనమా? మనమే. దేనికోసం ప్రపంచం? దేవుడి కోసమా ప్రపంచం? మనం అనుభవించడం కోసమే. మనం ఎందుకు అనుభవించాలి? మన కర్మలు పుణ్యపాప రూపంలో ఉన్నాయి కనుక అవి సుఖదుఖ రూపంలో మనకు రావాలి అంటే వస్తువుల ద్వారా రావాలి. అవి వచ్చినప్పుడు కరెక్ట్గా మనకు ఏదో తింటూ ఉంటాం, పంటి కింద పడుతుంది, లోపల గుచ్చుకుంటుంది, కష్టపడతాం. ఎందుకంటే అది తినాలి, తింటే కానీ అప్పుడు కానీ గుచ్చుకోదు, అప్పుడు గుచ్చుకున్నప్పుడు నిపిస్తుంది. కరెక్ట్గా అక్కడ అది జరగాలి, ఆ టైం అక్కడ జరిగిపోతుంది. అబ్బా అంటాం, ఇది కర్మ. కర్మ కాదు, కర్మ కర్మ ఫలం. కనుక భగవంతుడు ఈ ప్రపంచాన్ని తన కొరకు సృష్టి చెయ్యలేదు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని జీవుడి కోసమే సృష్టి చేశాడు. జీవుడు తన కర్మల సుఖదుఖాలను అనుభవించడం కోసం, పుణ్యపాపాలను అనుభవించడం కోసం సుఖాన్నిచ్చే వస్తువులు కొన్ని, దుఃఖాన్నిచ్చే వస్తువులు కొన్ని, అట్లా సృష్టి చేశాడు ఆయన. అట్లా చేయలే. ఒకడికి సుఖాన్నిచ్చేది మరొకడికి దుఃఖాన్నిస్తుంది. మామిడి పండు తింటే చాలా సుఖాన్ని ఇస్తుంది కొంతమందికి. ఎవరికి సుఖాన్ని ఇవ్వదు? షుగర్ ఉందనుకోండి, అదే మామిడి పండు వాడికి దుఃఖాన్ని ఇస్తుంది. ఏమండి, ఇప్పుడు మామిడి పండులో సుఖం ఉందా దుఃఖం ఉందా? మామిడి పండులో సుఖము లేదు, దుఃఖము లేదు. మామిడి పండు తింటే సుఖం వస్తుంది ఒకడికి, మామిడి పండు తింటే దుఃఖం వస్తుంది ఒకడికి. కారణం ఏంటంటే వాడి యొక్క కర్మ ఫలం. కనుక ప్రపంచంలో భగవంతుడు చేసిన వస్తువులలో కొంతమందికి సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, సుఖంగా ఉంటాం అనుకుంటారు. కొంతమంది అద్దింట్లోనే బాగుంటుంది అంటారు, కొంతమంది అద్దిల్లు అయితే కష్టం అండి అంటారు. ఇప్పుడు ఇంటిలో సుఖం ఉందా కష్టం ఉందా అంటే ఇంటిలో సుఖ కష్టం లేదు. నువ్వు అనుభవించడం కోసం సుఖదుఖాలని సొంత ఇల్లో అద్దిల్లో ఏదో ఒకటి నీకు భగవంతుడు ఇస్తాడు సుఖదుఖాలు అనుభవించడానికి. కనుక ఈ ప్రపంచం అంతా కూడా మనం అనుభవించేవన్నీ కూడా ఈ సప్తాన్నాలు, ఈ అనుభవించే ప్రపంచం, భోగ్య ప్రపంచం అంతా కూడా మనం అడిగితే ఇచ్చాడు ఆయన ఇప్పుడు. అర్థమైందా? కనుక మన కర్మలే కారణం. మనం చేసిన పుణ్యపాప కర్మల వలన అవి అనుభవించడం కోసం సుఖదుఖ రూపంలో, ఆ సుఖదుఖం ఇవ్వాలి అంటే కొన్ని వస్తువులు ఉండాలి బయట. వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ వ్యక్తులు కావచ్చు, మన శరీరమే కావచ్చు. ఒక్కొక్కసారి మన శరీరమే మనకు ఒక్కసారి సుఖాన్ని ఇస్తుంది, మన శరీరమే మనకు దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే మనకి ఇది అంతుపట్టదు. అసలు ఇది ఏమిటి? అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నాం మనం అంటే, మనం చేసుకున్న వారికి చేసుకున్నంత అంటుంటారు. ఎంత కర్మ చేసుకుంటే అంత సుఖదుఖం దాని ప్రకారంగా వస్తుంది. ఇప్పుడు దీనివల్ల మనకేం తెలిసిందంటే, నాయన భగవంతుడు చేశాడని ఈ సృష్టిని, ఈ సృష్టి అంతా కూడా గందరగోళంగా ఉందని, ఇదంతా కూడా సమస్యలతో ఉందని చెప్పి అనవాకు. నీకు సమస్య అనిపిస్తుంది, మరి ఇంకొకడికి అది సమస్యగా అనిపించడంలే. ఏ విషయం అయితే నీకు సమస్య అనిపిస్తుందో అది మరొకడికి సమస్యగా లేదు. సమస్య అయితే అందరికీ సమస్య కావాలిగా, అందులో దోషం ఉంటే అందరికీ దోషం కావాలిగా. అది కానీ అట్లా లేదే, కొంచెం ఆలోచించాలి మనం ఇక్కడ. అందుకనే కనుక వస్తువు సమస్య అయితే, ప్రాబ్లం ఉంటే అందరికీ సమస్య కావాలి, అందరికీ ప్రాబ్లం కావాలి, అలా లేదు. కనుక కొంతమందికి అది సమస్యగా, కొంతమందికి అది బాధని కలిగిస్తున్నది. కనుక ఈ వస్తువులు ఈ బాధను కలిగించడానికి నా కర్మే కారణం అని తెలుసుకోవాలి. దేవుణ్ణి నిందించొద్దు. ప్రపంచంలో దోషం లేదు, ఆయన సృష్టి చేశాడంతే. వస్తువులలో దోషం లేదు, వ్యక్తులలో కుటుంబ వ్యక్తుల్లో కూడా దోషం లేదు. మన కర్మ అనుభవించడం కోసం వస్తారు అత్తగారు ఒక్కొక్కసారి. ఆ అత్తగారు లోకల్ అంతటికీ చాలా మంచి ఆవిడ, ఈ కోడలకు మాత్రం ఎందుకు అట్లా చెడ్డగా కనపడుతుందంటే పాపాన్ని అనుభవించడాన్ని దుఃఖ రూపంలో ఆ కోడలు అత్తగారు అట్ట కనపడుతుంది. ఒక్కొక్కసారి అత్తగారికి కోడలు కూడా అంతే. అందరు మంచి కోడళ్ళు వస్తుంటే ఈ కోడలు మాత్రం ఇట్లా ఎందుకు రావాలంటే అనుభవించాలి. కనుక అట్లా వస్తారు వాళ్ళు. ప్రతిదీ అంతేనండి, ప్రతిదీ అంతే ఈ ప్రపంచంలో. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే మనకు మన కర్మలే మనకు కారణం కనుక మనమే రెస్పాన్సిబుల్. కనుక దేవుణ్ణి నిందించడం మానేస్తాం, ప్రపంచాన్ని మన ఇరుగు పొరుగు వాళ్ళని మనుషుల్ని నిందించడం మానేస్తాం. మానేయం, తగ్గుతుంది కొంచెం కొంచెం. అంత నిందించకుండా ఉంటాం అంత తేలిగ్గా, కొంచెం కొంచెం తగ్గుతుంది నిందించడం. ఆహా నేనే కదా, నా కర్మే కదా కారణం అని చెప్పి మనం మన యొక్క బాధ కారణం మనమే కనుక అప్పుడు ఆ బాధ అనిపించదు. అది మన నాలికని మన పన్ను కొరుకుతూ ఉంటుంది మనీ చాలాసార్లు. అందుకని పళ్ళు తీసేస్తున్నామా, పళ్ళ మీద ఏమైనా కోపం వచ్చిందా నీకు? కొరికితే నాలికని పళ్ళ మీద కోపం రాలేదే, ఎందుకని? నా పళ్ళే కదా. ఏ నీ పళ్ళు కాగానే బాగానే ఉందా? అదే ఎవరన్నా ఏదన్నా బాధ కలిగిస్తే అంటావు. నీ నా పళ్ళకేటప్పటికీ ఫోన్లే పర్వాలేదులే ఉంటావు. ఇక్కడ కూడా అంతే, నా సుఖదుఖానికి నా కర్మలే కారణం కనుక మెదకుండా సైలెంట్గా అనుభవిస్తాం. ఇంకెవరికి చెప్పం, ఎందుకంటే ఏం పాపం చేశానో, ఎప్పుడు ఏం చేశానో ఏమో అనుకుంటూ ఉంటాం. అందుకని ఇలా చేయడం వల్ల మనకు ఆ కర్మను అనుభవించేటప్పుడు కూడా మనకు బాధ తెలియదు. పుణ్యం చేస్తే ఏదోలే ఏ జన్మలో చేసిన పుణ్యమో అనుభవిస్తున్నాం అనుకుంటాం. పాపం వలన వచ్చే దుఃఖం కూడా పర్వాలేదులే, నేనేగా చేసింది, నేనేగా చేసింది అందుకని నేనే అనుభవిస్తాను పర్వాలే. ఆ బాధ పాపకర్మ వలన వచ్చే బాధ బాధ అనిపించదు. అదే ఎవరి వలన వచ్చిందంటే బాధ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మా అత్తగారు బాధ పెడుతుంటే ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఇట్లాంటి అత్తగారి ద్వారా నా పాపం అంతా కూడా క్షీణిస్తున్నది, కరిగిపోతున్నది. అందుకని మనం చేసేటువంటి పుణ్య పాపాలన్నీ కూడా సుఖదుఖ రూపంలో కరిగిపోతూ ఉంటాయి. అని మనం చేసిన కర్మలన్నీ అట్లా కరిగిపోగా 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 ఒకనాటికి బుద్ధి వస్తుంది మనకు. ఎప్పటికీ ఈ కర్మల వలన మళ్ళీ మళ్ళీ పుణ్య పాపాలు వలన సుఖదుఖాలు అనుభవించాలి, ఇంకా నాకు ఎటువంటి కోరిక ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటు కోరికతో చేయను, ఏదో ఉన్నాను కనుక ఈ యొక్క భక్తి కోసం ఈ జీవనం చేస్తూ ఉంటాం అంతే. ఇంకా విపరీతమైన రాగద్వేషాలతో చెయ్యం పనులు. చేశామంటే అనుభవిస్తాం ఉద్దము అని, ఎప్పటికో బుద్ధి వస్తుంది జన్మ జన్మ జన్మలకి. చాలా సంవత్సరాలు చాలా జన్మల తర్వాత బుద్ధి వచ్చి చెన్నై నగర్లో క్లాస్కి వచ్చి కూర్చొని ఇంకా శరీరం వద్దు, స్థూల శరీరం వద్దు, సూక్ష్మ శరీరం వద్దు, నాయన నీ శరీరం వద్దు, నాకు ఇల్లే వద్దు. ఆ మేస్త్రికి అన్ఎంప్లాయిడ్ అన్నారు, ఆయన ఇంకొక ఇల్లు చూసుకుంటాడు, మనకు మాత్రం వద్దు అని ఇల్లు చూసుకుంటాడు వేరే వాళ్ళకి కట్టుకొని. ఇంకా ఉన్నారు కదా చేసేవాళ్ళు కర్మలు, కొంతమంది మాత్రం వేదాంతానికి వచ్చి తప్పించుకుంటారు. అది నాకు స్థూల శరీరం వద్దు, సూక్ష్మ శరీరం వద్దు, నేను మాత్రం చైతన్యంగానే ఉండిపోతాను, నాకు సుఖము వద్దు, దుఃఖము వద్దు, పుణ్యం వద్దు, పాపం వద్దు, ఏమి వద్దు నాయన చాలు. అందుకని ఈ ప్రపంచం మీద నువ్వు మమకారం పెంచుకొని అనుభవించేటప్పుడు అహంకారంతో చేస్తే మళ్ళీ నీకు ఆ కర్మఫలం అంటుకుంటుంది. అలా కాకుండా ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క లీల, ఈ సృష్టి అంతా కూడా నా యొక్క ఆనందానికి ఇచ్చాడని చెప్పి దాన్ని దానిగా చూస్తూ అనుభవిస్తూ ఉండు, కానీ దాని మీద ఎటువంటి మమకారం పెట్టుకోవాకు, దీని మీద మమకారం పెట్టుకోవాకు. ఈ మమకారం లేకుండా చేస్తూ ఉండు, ఆయన్ని తలుచుకుంటూ ఉండు, అప్పుడు నీకు శాంతి. అది సప్తాన్న బ్రాహ్మణ సారాంశం, సందేశం. అర్థమైపోయింది కదా. దీని తర్వాత 6వ ఖండం యొక్క సారాంశం. ఈ సప్తాన్న బ్రాహ్మణం సారాంశం అయిపోయింది. 6వ ఖండం ఏమిటంటే ఉక్త బ్రాహ్మణం. ఉక్త కకారం కింద తకారం, తకారం ధకారం, ఉక్త బ్రాహ్మణం. తాత్త 2వ థ రాసి తకారం ఒత్తివాలి. ఉక్త బ్రాహ్మణం యుకేటిఏ యుక్త, ఉక్త అంటాం, ఉక్త బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణం యొక్క సందేశం ఏమిటి, సారాంశం లేక సందేశం? ప్రతి బ్రాహ్మణం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది, మనకు ఒక ఉపదేశం చేస్తుందన్నమాట. కనుక ఎవరిని తిట్టవాకి ఇక నుంచి అర్థం. ఇందాక సప్తాన్న బ్రాహ్మణులది నేను తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరిని తిట్టవాకు, ప్రపంచాన్ని తిట్టవాకు, వ్యక్తులని తిట్టవాకు. ఆహా అని పొగడొద్దు, ఊహు అని తిట్టడం వద్దు. ఎందుకంటే ఆహా ఊహు ఇన్ని కూడా నా కర్మల యోగాన్ని అనుభవించడానికి రెడీగా పెట్టాడు, డిజైన్ చేసి దేవుడు. ఓకే ఓకే అనేసి హాయిగా సైలెంట్గా అనుభవిస్తూ ఉండి అయిపోతాయి. అయిపోతుంది కదా, ఒకటి ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా, ఎట్లాగే అనుభవించామంటే అయిపోతుంది కదా. అందుకని ఆ పాపం పుణ్యం అన్నీ కరిగిపోతాయి. అలా ఎప్పుడు కరుగుతాయో కరుగుతాయి కరుగుతాయి. బాగుందా మరి టాపిక్? ఇది తెలియకుండా ఎంతమందిని తిట్టామో ఇప్పటి వరకు. అందుకని ఇంకనైనా క్షమించిన ఆయన, ఇంతవరకు ఇంక నుంచి ఎవరిని తిట్టాను నేను అని చెప్పుకోవాలి. సరే, ఉక్త బ్రాహ్మణం ఏమిటంటే ఈ ప్రపంచం అంతా కూడా మనం చూసే ప్రపంచం, ఆయన సృష్టి చేశాడు ప్రపంచం అన్నాం, దానికి నేనే కారణం అని తెలుసుకున్నాం, కనుక సుఖ దుఃఖాలు అనుభవించడానికి నా కోసం ఇచ్చాడు ఆయన అని చెప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఈ ప్రపంచాన్ని చూసి చాలా థ్యాంక్స్, నా పుణ్యపాపాలని క్షయింపజేసుకోవడం కోసం ఇచ్చావు అని చెప్పకుండా మనం ఏం చేస్తామంటే అందరూ నిందిస్తుంటాం పై. అలా చేయకుండా అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి చూడండి, ఒక నిమిషం ఆలోచిద్దాం. మనం చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని, ఏమిటండి ఈ ప్రపంచంలో ఉన్నాయి చెప్పండి. ఒక్కొక్క పదార్థం, చెట్లు, కొండలు, నదులు, సూర్యుడు, చంద్రుడు, ఇళ్ళు, మనుషులు, పశువులు, పక్షులు, రకరకాల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి పేర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది కదా, ఓ రూపం, ఆ రూపానికి తగినట్లు పేరు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఏమిటిది, ఇది ఉంది కదా అన్న మీరేం చెప్పాలి? క్లిప్ అన్నారు. క్లిప్ అని ఎందుకు పెట్టారు దీన్ని? క్లిప్ అని పెట్టారు అంతే. ఇది ఒక రూపం, దానికి ఒక పేరు. ఈ క్లిప్ ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. దీనికన్నా పెడితే పేపర్కి పెడితే, దీనికన్నా పెడితే పట్టుకుంటుంది. అది ఒక కర్మ, అది దాని పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది వాచ్ అన్నాం, టైం పీస్. ఇది ఒక రూపం, అదొక వస్తువు, అదేం పనిచేస్తుంది? టైం చూపిస్తూ ఉంటుంది. కళ్ళు ఒక పేరు, దానికి ఒక రూపం, కళ్ళు చూస్తూ ఉంటుంది. ప్రతిది డెస్క్ అన్నాం, అదొక పేరు. డెస్క్ ఒక రూపం ఉంది కదా, ఏం చేస్తుంది? పుస్తకాలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చైర్ ఒక పేరు, ఒక రూపం, ఏం పనిచేస్తుంది? కూర్చోడానికి ఉపయోగపడుతుంది. దాని కర్మ అది. కర్మ అంటే ఇక్కడ ఒక పని. ప్రతి వస్తువుకి ఒక్కొక్క పని ఉన్నది. రూపం ఉన్నది, రూపం ఉన్నదానికి పేరున్నది, పేరున్నదానికి ఒక దానికి ఒక పని ఉన్నది. స్క్రూ డ్రైవర్, స్క్రూని తిప్పడానికి ఉపయోగపడేది స్క్రూ డ్రైవర్. ఆ స్క్రూ డ్రైవర్ వల్ల ఏం చేస్తాడు, దాని పని అన్నమాట, అది అది చేస్తుంది. ఒక్కొక్క రూపం, ఒక్కొక్క నామం, ఒక్కొక్క కర్మ, ప్రతి దానికి ఒక పేరు, ఒక కర్మ, ఒక రూపం. ఇంతకంటే ఏమన్నా ఉందా చూడండి ప్రపంచంలో. ఇప్పుడు మనం చూసే ప్రపంచం అంతా ఏమిటి చెప్పండి, దానికి ఒక పేరు, ఒక రూపం, ఒక కర్మ. ఇంతకంటే వేరే ఏమంటే చూపించండి. మీరు ఏది చూసినా సరే దానికి ఒక రూపం, దానికి ఒక పేరు, దానికి ఒక కర్మ, దాని కర్మ అది చేస్తుంది. కారు అన్నాం, కారు కూర్చోవడానికి, దాని పని వెళ్ళడానికి, ఒక చోటి తీసుకెళ్ళడానికి అది చేస్తుంది కర్మ. అలా లేకుండా లేని వస్తువు లేదు ప్రపంచంలో, తెలిసింది కదా. నామ రూప కర్మ అన్నారు. ఇప్పుడు ఈ నామరూప కర్మ అనేది సత్యమా అసత్యమా చూడాలి మనం. నామరూప కర్మ కలిగిన ఉన్నాయి కదా, ఒక వస్తువు, దాని పేరు, దాని రూపం, దాని పని, ఇది సత్యమా అసత్యమా అనే దాని గురించి విచారణ చేద్దాం. ఉదాహరణకి ఈ నామరూప కర్మ అనేటువంటివన్నీ కార్యాలు, ప్రోడక్ట్స్, దానికి ఒక కారణం ఉంటుంది. బంగారం, ఆభరణాలు ఉన్నాయి, గొలుసుంది, గొలుసు అనేది పేరు, అది ఒక రూపం కలిగి ఉంటుంది పొడుగ్గా. గొలుసు ఎక్కడ పెట్టుకుంటారు? మెడలో వేసుకుంటారు. ఉంగరం పేరు, ఒక రూపం, వేలికి పెట్టుకుంటారు. గాజులు ఒక పేరు, ఆ రూపం చేతికి దొరుకుంటారు. ఇట్లా ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క చోట పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఈ నామరూప కర్మ ద్వారా ఆభరణాలన్నీ ఉన్నాయండి. ఎక్కడ? బంగారం కొట్లో, తంగమాణి, జ్యువెలరీ షాప్లో ఆభరణాలన్నీ వరుసగా పెట్టున్నాయి. ప్రతిదానికి ఒక పేరు అక్కడ రాసి పెడతాడు స్లిప్ మీద. పేరు, దానికి ఒక షేప్, దాని యొక్క కర్మ. కాళ్ళపట్టీలు ఎక్కడ పెట్టుకుంటాం? పాదాలకు పెట్టుకుంటాం, బంగారం పట్టీలండి. ఇప్పుడు ఈ మొత్తం నామరూప కర్మలన్నీ కూడా ప్రొడక్ట్సే కదా, వాటి యొక్క కారణం ఏమిటి? బంగారం. బంగారం సత్యమా? ఈ నామరూప భేదాల, కర్మ భేదాలతో ఉన్నటువంటి రూపాలన్నీ సత్యమా? అబ్బా, మీ అందరికీ పిహెచ్డి ఇచ్చేస్తాను. ఒక బెంచి మీద ఆభరణాలన్నీ పెడితే అనేక రూపాల ఆభరణాలు. ఒకసారి తంగమాణిక ఇమాజిన్ చేసుకోండి మనసులో, వెళ్ళుంటారు కదా, అయ్యో చాలాసార్లు వెళ్ళానండి, ఎన్ని ఆభరణాలు, ఎన్ని ఆభరణాలు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి వందల రకాలైన ఆభరణాలు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, మధ్య వయస్కుల వాళ్ళకి రకరకాల ఆభరణాలు. అవన్నీ చూస్తూ ఉంటే అవి ఒక రూపం, ఒక పేరు దానికి, దాని యొక్క కర్మ, అది వేరువేరుగా. వడ్డాణం ఎక్కడ పెట్టుకుంటారు? నడుముకి పెట్టుకుంటారు. వంకీలు ఎక్కడ పెట్టుకుంటారు? చేతికి పెట్టుకుంటారు. ఇట్లా బాగా తెలుసు ఈ కర్మలు మాత్రం. ఇప్పుడు అవన్నీ సత్యం కాదు అని తెలుసుకున్నాం. సత్యం ఒక్కటి, మిథ్య అయినటువంటివి అనేకం. ఇప్పుడు బంగారం కాకుండా గొలుసు అనేది ఉన్నదా? లేదు. బంగారం కాకుండా రింగ్ అనేది ఉన్నదా? లేదు. బంగారం కాకుండా గాజు అనేది ఉన్నదా? లేదు. బంగారం కాకుండా దిద్దులు అనేది ఉన్నదా? లేదు. ఏవీ లేవు. కనుక ఉన్నది ఒక్కటే అనేకంగా కనపడుతున్నది. ఇప్పుడు బంగారం ఎక్కడ పెట్టుకుంటారు? అచ్చం బంగారం ఇచ్చాను ఒక ముద్ద, ఎక్కడ పెట్టుకుంటారు? చెయ్యికి పెట్టుకోవాలో తెలియదు, మెడలో వేసుకోవాలో తెలియదు, చెవులకు పెట్టుకోవాలో తెలియదు. చూడండి, కారణం అనేటువంటిది ఉపయోగం లేదు, కార్యాలు మాత్రం ఉపయోగపడతాయి. అర్థమైంది కదా. బంగారం వల్ల ఉపయోగం లేదండి. బంగారం ఆభరణాలుగా డిజైన్లు డిజైన్లు డిజైన్లుగా అయినప్పుడే ఉపయోగం, అప్పుడే మనకు వాటిని ఆనందిస్తాం మనం. కనుక ఇప్పుడు కారణం ఒక్కటే, బంగారం ఒక్కటే, యూజ్లెస్. ఏది సత్యమో అది పనికిరాదు. ఏవి సత్యం కాదో, ఏమంటే గొలుసు సత్యమా బంగారం సత్యమా? బంగారం సత్యం, గొలుసు సత్యం కాదు. ఏది సత్యం కాదు అది ఉపయోగపడుతోంది. గొలుసు అయితే మెడలో పెట్టుకుంటాం, బంగారం అయితే ఎక్కడ పెట్టుకుంటాం? చూసుకొని కూర్చోవాల్సిందే. బిస్కెట్లు, బంగారం బిస్కెట్లు. సత్యం కాని నామరూపాలన్నీ ఉపయోగపడుతున్నాయి. సత్యమైన బంగారం ఒక్కటి తీసుకుంటే అది ఉపయోగపడదు. కనుక కారణం కార్యరూపంలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది, వ్యవహార యోగ్యం. సత్యమైన బంగారం వ్యవహార అయోగ్యం, వ్యవహారానికి పనికిరాదు. నాకు చాలా బంగారం ఉందండి, ఎన్ని సెవెర్ల బంగారం ఉందంటే ముద్దలాగా ఉంది బంగారం, ఏం ప్రయోజనం? చూసుకుంటూ కూర్చోవాల్సిందే. వాటిని ఆభరణాలుగా మార్చినప్పుడు దాని ఉపయోగం ఉంటుంది. కనుక ఆభరణాలు అనేది సత్యం కాదు, బంగారమే సత్యం. ఆభరణాలు అనేవి కార్యం, బంగారం కారణం. కనుక కారణం సత్యం, వ్యవహార అయోగ్యం. వ్యవహారానికి పనికిరాదు, ఆభరణాలు పనికొస్తాయి. ఏమండి, ఆభరణాలు పనికొస్తున్నాయి కనుక బంగారం వ్యవహార అయోగ్యం, కనుక బంగారం వద్దండి మాకు, ఆభరణాలే కావాలి. ఆభరణాలను ఉపయోగపడతాయి కదా, కనుక ఆభరణాలైతే మనకు వ్యవహారానికి బాగా అలంకరించుకోవడానికి పనికొస్తాయని చెప్పి ఆభరణాలే కావాలి అని పట్టుకుంటారా? పట్టుకోండి బంగారం తీసేసి. వ్యవహార అయోగ్యమైనప్పటికీ కూడా బంగారమే సత్యం, వ్యవహార యోగ్యమైనప్పటికీ కూడా ఆభరణాలన్నీ మిథ్యా. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా నామ రూప కర్మ మిథ్య. ఇది ఉపయోగపడుతుంది, ఈ గాలి ఈ శరీరంలో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఈ నీరు ఈ శరీరాన్ని నిలపడానికి ఉపయోగపడుతుంది, శరీర ఉష్ణత ఈ శరీరాన్ని నిలపడానికి ఉపయోగపడుతుంది, ఇల్లు ఈ శరీరానికి నీడనిస్తున్నది ఉపయోగపడుతుంది, ఈ వస్త్రం శరీరాన్ని కాపాడుతున్నది, అన్నం శరీరాన్ని కాపాడుతుంది, అన్నీ ఉపయోగం ఉన్నాయి, అన్ని పేర్లు అన్ని రూపాలు ఉపయోగం ఉన్నాయి. కానీ వీటి వెనకాల ఉన్నటువంటి కారణం చైతన్యం బ్రహ్మ యూజ్లెస్. చైతన్యం బ్రహ్మ ప్యూర్ కాన్షియస్నెస్, ఉనికి ఎరుక అనేటువంటిది. దానికి నామము లేదు, రూపము లేదు, కర్మ లేదు, అకర్త నిష్క్రియ, నామరూపరహితం బ్రహ్మ. పేరు లేదు, పని లేదు, దానికి ఏమీ లేదు. కానీ అది ఎప్పుడైతే నామరూపాలుగా కనపడుతుందో, అనేక వస్తువులుగా ఈ ప్రపంచంగా ఉపయోగపడుతుంది, చైతన్యం బ్రహ్మ కారణం ఉపయోగపడదు, అయోగ్యం. వ్యవహార అయోగ్యం, సత్తు చిత్తు వ్యవహార అయోగ్యం. అదే సత్తు చిత్తునైన నేను ఈ శరీరాలుగా రకరకాల వస్తువులుగా భోక్తగా భోగ్యంగా ఉంటే వ్యవహార యోగ్యం. వ్యవహార యోగ్యమైనప్పటికీ కూడా అది సత్యమా మిథ్యా? మిథ్య. మీ శరీరము, మీరు చూసే ప్రపంచం, నామరూప కర్మతో కూడినవన్నీ కూడా మిథ్యా. వీటికి కారణమైనటువంటిది సత్యం ఏకసార నిత్య. ఏకసార నిత్య సత్య బ్రహ్మ చైతన్యం. సత్యం కారణం ఏకసార నిత్య సత్య బ్రహ్మ చైతన్యం నేను. ఈ ఏకసార నిత్య సత్యమైనటువంటి బ్రహ్మ చైతన్యం అనేక అసార అనిత్య అసత్య నామరూప కర్మగా కనపడుతోంది. మళ్ళీ చెప్తాను, ఏకసార నిత్య సత్య బ్రహ్మ చైతన్యం ఎలా కనపడుతోంది? అది ఉపయోగం లేదు, నిష్ప్రయోజనం. ప్రయోజనం పొందాలంటే అనేక రూపాలుగా, అనేక పేర్లతో, నామాలతో, అనేక పనులతో, అనేక పనులు రూప నామాలు ఉన్నప్పుడు కూడా, కానీ దాన్నింతటా అది ఉండగలదా? ఆభరణాలు ఉండగలవా బంగారం లేకుండా? అదేవిధంగా ఏకసార నిత్య సత్య బ్రహ్మం కారణం లేకుండా ఈ నామ రూప కర్మ ప్రపంచం, ఈ శరీరం, ఈ ప్రపంచం భోక్త భోగ్య ప్రపంచం ఉండలేదు. అనేక అసార అనిత్య అసత్య జగత్ జీ శరీరాలు రెండు మిథ్య. కనుక నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. దేని నుంచి ఉద్ధరించుకోవాలి? ఈ అనేక అసార అనిత్య అసత్య నామరూపాలన్నీ కూడా వ్యవహార యోగ్యమైనప్పటికీ కూడా మా అబ్బాయి అమ్మాయి ఇల్లు డబ్బులు బంగారం బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ వ్యవహార యోగ్యమైనప్పటికీ కూడా అవి అసత్యం అనిత్యం అసారం. అవన్నీ ఉండడానికి కారణం ఎవరు? చైతన్యమైన బ్రహ్మని నేనే భర్తగా భార్యగా పిల్లలుగా ఇల్లుగా ధనంగా రకరకాలుగా కనపడుతున్నాను. కానీ మనం ఏం తెలుసుకోవాలి? లోపల జ్ఞానాన్ని పొందాలి. ఈ కనపడేదన్నీ నామరూపాల కర్మలన్నీ కూడా మిథ్య అసారం కార్యం. ఈ చైతన్యం బ్రహ్మ మీదనే ఇవన్నీ కనపడుతున్నాయి. నేను ఉనికిని ఇస్తేనే కదండి ఈ శరీరం, శరీరం ఉన్నది అనేటటువంటి వాడు నేను చెప్పాలి. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద బాడీ, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ద క్లిప్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఈ కాన్షియస్నెస్ తీసేయండి. మైక్ ఉండి ఒకటి లేకపోయినా ఒకటి, ఈ క్లిప్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, శరీరం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. కనుక కాన్షియస్నెస్ చైతన్యం బ్రహ్మ. ఇది తెలుసుకోవడానికి ఈ వ్యవహార యోగ్యమైనటువంటి ఈ శరీరాన్ని ఇచ్చింది. దేనికోసం తెలుసా? వ్యవహార అయోగ్యమైనది కారణం సత్యమని తెలుసుకోవడం కోసం. వ్యవహార యోగ్య అనిత్య అసత్య అసార శరీరాన్ని నామరూపాలను ఇచ్చాడు భగవంతుడు. మళ్ళీ చెప్తాను లాస్ట్ పాయింట్, వ్యవహార యోగ్యమైనటువంటి నామరూప ప్రపంచం నామరూప శరీరాన్ని దేనికిచ్చాడంటే, వ్యవహార యోగ్యమైనటువంటి ప్రపంచము శరీరము నామరూప కర్మ అనేకమైనప్పటికీ కూడా అసత్యమైన అనిత్యమైన అసారమైనప్పటికీ కూడా వాటిని తెలుసుకో వాటిని ఎందుకు ఇచ్చాడు భగవంతుడంటే, ఈ నిత్య సత్య సార ఏకమైనటువంటి బ్రహ్మను నేనని తెలుసుకోవడానికి అయోగ్యమైనా కూడా వ్యవహార అయోగ్యమైనా కూడా వ్యవహార యోగ్యమైన వస్తువుల ద్వారా వ్యవహార అయోగ్యమైన కారణాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడు. అంతేగాని వ్యవహార యోగ్యమైన దాన్ని సత్యం అనుకోకూడదు. బంగారం సత్యమని బాగా తెలుసండి స్వామిని. ఇప్పుడు మన చైతన్యం బ్రహ్మ, నేను చైతన్యం బ్రహ్మని బంగారం లాంటిదాన్ని, బంగారం ఎంత ముఖ్యం ఆభరణాలన్నిటికీ వెనకాల, ఈ నామరూప కర్మ ప్రపంచం మొత్తానికి వెనకాల చైతన్యమైన నేను. ఏమండి బంగారం ఒకటే పదే, ఆభరణాలు పది ఉంటాయి, నామరూపాలు వేలు వేలు ఉంటాయి, కానీ దాని వెనకాల ఉన్న ఒక్కటి కారణం చైతన్యం బ్రహ్మ. ఆభరణాలు వందల రకాలు ఉండొచ్చు, కానీ వాటి వెనకాల ఉన్నది ఒక్కటే కారణం. అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తం అనేక రూపాలు నామాలు పేర్లు ఉన్నప్పటికీ కూడా దీని వెనకాల ఉన్నది ఒక్కటే ఒక్కటే. మన శరీరాలన్నీ నామరూపాలు వేరు, ఉన్నది ఒక్కటే దాని వెనకాల ఆత్మ చైతన్యం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నారు. ఇది ఉక్త బ్రాహ్మణం యొక్క సారాంశం. యోగ్యమైనటువంటి వ్యవహార యోగ్యమైన కార్యప్రపంచము అంతా కూడా వ్యవహార యోగ్యము కానటువంటి కారణరూపమైన సత్య బ్రహ్మస్వరూపాన్ని నేను అని తెలుసుకోవడానికి నాకు ఈ నా ముందు ఈ శరీరాన్ని ఈ యొక్క ప్రపంచాన్ని ఇచ్చాడు భగవంతుడు అని తెలుసుకొని త్వరగా తెలుసుకుంటే ఆనందం, తెలుసుకోకపోతే దుఃఖం. అర్థమైందా? అర్థమైంది స్వామిని, బాగా అర్థమైంది. అది తర్వాత అధ్యాయానికి వెడతాం. కనుక స్థిరమైనటువంటిది శాశ్వతమైనది ఆనందాన్ని ఇస్తుంది, కానీ అస్థిరమైనటువంటి ఆభరణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. స్థిరమైనది బంగారం, అదేవిధంగా స్థిరమైనది ఆత్మ చైతన్యం బ్రహ్మ. అస్థిరమైన శరీరాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రపంచం అంతా నామరూపాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, మారుతూనే ఉంటాయి. మారుతున్న వాటిని మారుతున్నట్లుగా చూస్తూ ఉండు, మారుతున్నప్పటికీ కూడా దాని వెనకాల ఉన్నటువంటిది ఒకటి మారడం లేదు, దానికి మరణం లేదు. ఆభరణాలు కరగబెడతాడు, మళ్ళీ ఇంకో రకంగా చేస్తాడు. దిగులు పడతావా? ఇచ్చేసి మళ్ళీ నాకు కొత్త మోడల్ చేసివు అని చెప్పి వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతాం ఎంత ధైర్యంగా, చూసారా? ఎందుకంటే వాడు దాన్ని ఏం చేయలేడు, మనం వెయిట్ చేయించుకుంటాం అప్పుడే. నేను మళ్ళీ వస్తాను 10 రోజుల తర్వాత, నాకు చేసి చూసారా, ఇది అంతే, ప్రపంచం అంతే. చైతన్యమే అనేక రూపాలలో కనపడుతున్నది. ఎలా స్వామిని ఇది తెలుసుకునేది? బాగా ఇప్పుడు ఊరికి మనకి ఇన్ఫర్మేషనే వచ్చింది, ఇది సత్యం పరమ సత్యం అని తెలుసుకోవాలి అంటే చాలా మునిగిపోవాలి శాస్త్రంలో. ఎట్లా మునగాలి అంటే, ఊరగాయలు ముక్కలు ఆవకాయలు ఉప్పు మునిగితే ఉప్పు ఊరినట్లు ఊరాలి శాస్త్రం. అర్థమైందా? అలా ఊరిన వాళ్ళకి విషయం బోధపడిపోతుంది. ఊరడానికి రెడీగా ఉండాలి కదా. ఈ లోపల వ్యవహార యోగ్యమైనటువంటివన్నింటినీ సత్యం అనుకుంటుంటే ఏం చేస్తాం? అది లాగేస్తున్నది అటు అట్రాక్షన్. బంగారం కాదు లాగేది, ఆభరణాలు లాగేస్తున్నాయి. తంగమాడిగేలు ఉచ్చి బంగారం పెట్టాడు అనుకోండి, ముద్దలు ముద్దలు ముద్దలుగా బంగారం పెట్టాడు, ఎవడన్నా వస్తాడా? రకరకాల ఆభరణాలు చేసేటప్పటికి అందరూ అట్రాక్ట్ అయిపోతారు. ఆభరణాలు కొట్టుదాకా ఎందుకండి? పేపర్లో వేస్తేనే మాకు అట్రాక్షన్ వచ్చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు బాగుంది, ఈ నెక్లెస్ అడ్వర్టైజ్మెంట్, అది అబ్బాయి ఒక నెక్లెస్, అమ్మాయి ఒక నెక్లెస్, ఇల్లు ఒక నెక్లెస్, చైన్లు అన్నమాట ఇవన్నీ ఆభరణాలు రకరకాలుగా. అవ్వో స్వామిని ఏదో చప్పగా చెప్తుంటాను, చప్పగా చెప్పాల సత్యం చెప్తున్నా. అందుకని గురువు విలువ తెలిసి గురువు చెప్పే శాస్త్రం విలువ తెలియడానికి దశాబ్దాలు పడుతున్నది. అంత పవర్ఫుల్గా ఉంది ఎవరు వ్యవహార యోగ్యమైనటువంటి నామరూప కర్మ ప్రపంచం, అంత పవర్ఫుల్గా ఉంది. ఏ పుణ్యాత్ముడో బయటపడతాడు అందులో నుంచి, అందరూ పడలేరు. ఆ పడేవాడిని నేనే అనుకోవాలి ప్రతివాడు. సరే, ఇప్పుడు ఇంతటితో అయిపోయింది. 2వ అధ్యాయానికి వెళదామా? బాగున్నాయా 2వ సారం? అది విషయం. 2వ అధ్యాయం చదువుతాం, 60వ పేజీ, మొదటి బ్రాహ్మణం. దీని పేరు అజాతశత్రు బ్రాహ్మణం అని పేరు. దృప్త బాలాకి అనూచాన గార్గ్య ఆస సహోవాచ అజాతశత్రుం కాశ్యం బ్రహ్మతే బ్రవాణీతి సహోవాచ అజాతశత్రు సహస్రం మే తస్యాం వాచి దద్మః జనకో జనక ఇతి వై జనా ధావంతి ఇతి. ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక బ్రహ్మచారి గురుకులంలో బాగా చదువుకొని 12 సంవత్సరాలు శాస్త్రం అంతా అధ్యయనం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత వెనుకటి రోజుల్లో బాగా పాండిత్యం వస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి కనుక ఆ పాండిత్యం ఆ శ్లోకాలు మంత్రాలన్నీ చెప్పామనుకోండి, ఆయన డబ్బులు ఇస్తాడు. అట్లా సంపాదించుకుంటారనమాట పాండిత్యం చూపించుకొని. అదేవిధంగా ఇక్కడ ఒక బ్రహ్మచారి ఏం చేశాడంటే, బాగా చదువుకొని వచ్చిన తర్వాత అజాతశత్రు అనే రాజు ఒక ఆయన, క్షత్రియుడు, జ్ఞాని. అజాతశత్రువు అంటే ఏమిటి? శత్రువులే లేనివాడు అని అర్థం. మనకు తెలుసు ఆ అర్థం. అటువంటి రాజు ఆయన, క్షత్రియుడు, జ్ఞాని. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు? దృప్త బాలాకి అనూచాన గార్గ్య ఆస. గార్గ్యుడు అని ఒక ఆయన బ్రహ్మచారి ఉండేవాడు అని, ఆస అంటే కథ కదా ఉండేవాడు. ఆయనకి మరొక పేరు ఏంటంటే దృప్త బాలాకి. దృప్త అంటే బాగా గర్వం, విద్యాగర్వంతో ఉన్నవాడు. అనూచాన బాగా శాస్త్రం చదువుకొని అధ్యయనం చేసినవాడు. కానీ గర్వం వచ్చింది కొంచెం, ఆహా నాకే అన్నీ తెలుసు, నేను కనుక వెళ్ళి చెప్పానంటే రాజుగారు నాకు బోర్డు డబ్బులు ఇస్తాడు, ఆ రాజుగారికి ఏం తెలియదు, నేను చెప్తే ఆయన అదిరిపోవాల్సిందే అనుకున్నాడు. దృప్త బాలాకి అనూచాన గార్గ్య ఆస. సహా ఉవాచ. అతడు ఈ విధంగా చెప్పాడు, ఎవరికి? అజాతశత్రువు కార్యం కాశ్యం, కాశీరాజు అయినటువంటి అజాతశత్రువుకి చెప్పాడు. మనకు మామూలుగా జనక మహారాజు జ్ఞాని అంటుంటాం, జనక మహారాజు లాగానే అజాతశత్రువు అని ఆయన కూడా ఒక ఆయన జ్ఞాని. కాశీరాజు, కాశీనగరానికి రాజు ఒకప్పుడు ఆయన. అటువంటి రాజు కాశ్యాం అజాతశత్రుం సహా దృప్తబాలాకి ఉవాచ, చెప్పాడు. ఏమని? బ్రహ్మతే బ్రవాణీతి, మీకు బ్రహ్మం గురించి చెప్తానన్నాడు. రాజుగారి దగ్గరికి పోయి రాజుగారికి ఏం తెలియదు అనుకున్నాడు, మీకు బ్రహ్మను గురించి చెప్తాను అన్నాడు. బ్రహ్మతే తే అంటే నీకు, మీకు బ్రవాణి నేను చెప్తాను బ్రహ్మను గురించి. అప్పుడు ఏమన్నాడు అజాతశత్రువు? సహ ఉవాచ, అజాతశత్రువు ఈ విధంగా చెప్పాట. ఆహా, ఎంత సంతోషం. సహస్రం మే తస్యాం వాచి దద్మహ. ఆహా, నీ పలుకలకే నేను ముందు కొన్ని కొన్ని వేల నాణ్యాలు బంగారం అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఇంత చక్కగా చెప్పా, బ్రహ్మను గురించి చెప్తానన్నావు, అసలు నీ మాటలకే నేను ముగ్ధుణ్ణి అయిపోయినాను, ఇంద తీసుకో అన్నాడు. వాచి అంటే నీ మాటలకి, నీ పలుకలకి నేను నేను సహస్రం మే తస్యాం అంటే వేలు వేలల్లో నీకు ఇస్తాను ధనం, తీసుకో అన్నాడు. నీ మాటలకు సంతోషంగా ఉన్నది నాకు. ఎందుకంటే సంతోషం అంటే జనక జనకోవై ధావంతి జనా, అందరు జనకుడే జ్ఞాని అనుకుంటారు, జనకుడి దగ్గరికి పోతుంటారు, జనకుడు బాగా డబ్బులు ఇస్తుంటాడని అందరు జనకుడి దగ్గరికి పోతుంటారు. నా దగ్గరికి ఎవరు రారు, నువ్వు వచ్చావు ఎట్లా? చాలా సంతోషం, నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు బ్రహ్మను గురించి మాట్లాడుతున్నావు, మాట్లాడు మాట్లాడు చెప్పు చెప్పు అని అన్నాడు. ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన ప్రశ్నలు వేస్తున్నాడు, ఏం చెప్తాడు వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.